नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम దశమ స్కందము నాలుగవ భాగము అధ్యాయం 72 శ్లోకం 35 మండలాని విచిత్రాని సవ్యం దక్షణమేవ చ చరతో శుశుభే యుద్ధం నటయోరివ రంగినోహ మండలాని విచిత్రాని మండలాని విచిత్రాని సవ్యం దక్షణమే వచ సవ్యం దక్షణమే వచ చరతో శుశుభే యుద్ధం చరతో శుశుభే యుద్ధం నటయోరివ రంగినో నటయోరివరంగినో మండలాన్ని పత్రాకారములో విచిత్రాన్ని విచిత్రముగా సవ్యం ఎడమకు దక్షిణం కుడివైపునకు ఏవచ కూడా చరతో వారు తిరుగుచుండగా శుశుభే భవ్యముగా గోచరించెను యుద్ధం యుద్ధము నటయో నటులు ఇవ వలే రంగిన రంగస్థలంపై భావము భాష్యము చెప్పినది శిష్యులైనటువంటి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద. రంగస్థలంపై నటించేది నటుల వలె వారు కుడి ఎడమలకు విచిత్రంగా వర్తులాకారంలో తిరుగుచుండగా యుద్ధము ఒక అద్భుతమగు దృశ్యమును రూపొందించను. భాష్యము జరాసంద భీములు గదా ప్రయోగములో తమ నేర్పును ఇచ్చట ప్రదర్శించుచున్నారు. ఆ విధముగా ఇరువురు యోధులు నిర్భయులు యుద్ధ రోషమునందు నిబ్బరములు అయి ఉండేవారని తెలుసుకునవచ్చును. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితనామని నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. ఈ అధ్యాయం జరాసంద వద దశమ స్కందంలో చాలా అద్భుతమైనటువంటిది. ఈరోజు శ్లోకంలో ఏ విధంగా భీమ జరాసంద యుద్ధాన్ని చేస్తున్నారని చెప్పి వివరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ జరాసంధం యొక్క లీలలో మనం తెలుసుకోవాల్సింది చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మామూలుగా అన్ని శాస్త్రాల్లో కూడా అన్ని యుగాల్లో కూడా గొప్ప గొప్ప వ్యక్తులంటే కూడా కలియుగాన్ని ఖండం చేసేవాళ్ళు. కలో దోషే నిదే రాజన్ దోషము అమ్మలి ఇంకా రకరకాలటువంటి వడిద శ్లోక మహాభాగవతంలో ప్రాయేణ అల్పాయుష సభ్య కలో అస్మిన్ యుగజన్ మంద సుమంద మతయో మందభాగ్య ఉపహృద ఇట్లా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి కలియుగాన్ని దూషిస్తూ. కొన్ని శ్లోకాలు కూడా కీర్తిస్తున్నాయనుకో హరినామ సంకీర్తన్ని. ఎందుకు అట్లా దూషిస్తున్నారంటే ఇంతకుముందు ఉండేటువంటి రాక్షసుల కంటే కూడా కలియుగంలో జనాలు నీచులు, అందుకని దూషించేవాళ్ళనమాట. ఈవెన్ రాక్షసాస్ కూడా దోపరయుగంలో త్రేతాయుగంలో సత్యయుగంలో ఈ విధంగా ప్రవర్తించలేదన్నమాట. కలియుగంలో ఉండేటువంటి ప్రజల మాదిరి వాళ్ళకి కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాల్ని, కలియుగాన్ని దూషించడం లేదు, కలియుగ జనాలను ఏం చేస్తున్నారంటే దూషిస్తున్నారు. ఇక్కడ ఇతను ధీమన్ ఎవరు, జరాసంధుడు. బెస్ట్ ప్రిన్సిపల్స్ చూపిస్తున్నాడు అతను అక్కడ. ముఖ్యంగా ఈ యొక్క జరాసంధు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ క్వాలిటీ అతిథి. అతిథి, వీళ్ళు అతిథులకు వచ్చారు, వాళ్ళకి చాలా గౌరవాన్ని ఇస్తున్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ అది. అతిథి అంటేనే తిది చెప్పుకుని వచ్చేటువంటి, అది లేదు ఇప్పుడు కలియుగంలో, అస్సలు లేదన్నమాట. ఎటువంటి ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చేది అతిథికి, ఈవెన్ మన గృహంలోకి వచ్చినా కానీ లేదు. మనం ఉండేటువంటి అది ఈవెన్ మందిరంలోకి వచ్చినా కానీ, ఆశ్రమానికి వచ్చినా కానీ వాళ్ళంతా అతిథులే. మన జనసం చూస్తుంటాం, ఎటువంటి ఇది లేదు, కేర్ లేదు, ఆ యొక్క సంస్కృతి లేదు, వాళ్ళని కేర్ చూసినటువంటి సంస్కృతి లేదన్నమాట. ఇతను వచ్చినటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళు క్షత్రియులు, శత్రువులు. ఎవరికి? జరాసంధునికి. అయినా కానీ ఇతను తెలిసి, ఇతనికి జరాసంధునే అంత బుద్ధి లేని వ్యక్తి కాదు. అయినా కానీ అతను ఏం చేస్తున్నాడు, అతిథి గౌరవాన్ని ఇస్తున్నాడు అతను. ఈవెన్ శత్రువుకే అంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నాడంటే, ఇంతకుముందు శ్లోకాలు మనం చూడొచ్చు అనమాట. వాళ్ళకి మనసులో అనుకుంటున్నాడు, మొదట చూశాడు బ్రాహ్మణులుగా ఉన్నారు వాళ్ళు వేషధారణలో. అయితే జరాసంధుడు గుర్తించేశాడు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవము, వాళ్ళ యొక్క కాంతి, వాళ్ళ యొక్క మాటలు కూడా చాలా ఈవెన్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా గంభీరంగా ఉన్నాయన్నమాట. ఈ గంభీరత్వాన్ని చూసే జరాసంధుడు మనసులో అనుకున్నాడు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వీళ్ళు శత్రువులే. ఒకవేళ శత్రువులైనా కానీ నేను వాళ్ళకి దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మనసులో అనుకుంటున్నాడు అనమాట. దానం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు ఒకవేళ ఏదైనా అడిగిన, నా శరీరం అడిగినా నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు, నా అతిథులు. అదే సమయంలో బ్రాహ్మణులు అంటే, బ్రాహ్మణ అంటే క్వాలిటీస్, ఆ గుణాలు. క్షమో దమో తపస్ శౌచం శాంతిరజ్యమేవచం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచం. ఆ గుణాలుంటే నా వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అనమాట. క్షమ ధమ తపస్సు ఇవంతా ఉంటే, బ్రాహ్మణ అంటే ఇస్ వెల్విషర్ ఫర్ ఆల్ లివింగ్, అన్ని జీవులకి అతను శ్రేయోభిలాషి, అందుకని బ్రాహ్మణుడు అంటారు అనమాట. పై బర్త్ కాదు, పేరు కాదు, క్యాస్ట్ కాదు, అది గుణాలు. ఆ గుణాల్లో ఏమవుతుందంటే అతను అన్ని జీవులకి శుభాన్ని కోరుతాడు కాబట్టి, అన్ని జీవులకు శ్రేయస్సును కోరుతాడు కాబట్టి బ్రాహ్మణునికి అంత గౌరవాన్ని ఇస్తున్నారు. అతను ఎవరికి శత్రువు మిత్రుడు లేదు అతనికి. ఎవరికైనా లైక్ ద్రోణాచార్యుని యొక్క దీంట్లో చూడొచ్చు మనం. ద్రోణాచార్యుడు ఆయన గొప్ప ఆచార్యుడు, బ్రాహ్మణుడు. ఆయన గుణాలు చూడు. ద్రుపదుడు అతను చంపడానికే యజ్ఞాన్ని నిర్వహించి దృష్టద్యుమ్ని ఆ యజ్ఞంలో నుంచి పొందినాడు. ఆ దృష్టద్యుమ్ని మళ్ళీ పంపిస్తాడు యుద్ధ విద్యలు నేర్పించమని చెప్పి ద్రోణాచార్య దగ్గరికి. ద్రోణాచార్యకి తెలుసు దృష్టద్యుమ్ముడు పుట్టిండేదే అతని సంహారానికి అని చెప్పి అతనికి అన్ని విధులు నేర్పిస్తాడనమాట. మనల్ని ఎవరినో వచ్చారనుకో చంపడానికి, ఒక గన్ను తీసుకుని, మన దగ్గర గన్ను తీసి ఆయనకి ఇస్తామా లేదా మన కత్తి ఒకటి తీసి ఇస్తాం అతనికి చంపు అని చెప్పి ఇవ్వం. వినేదానికి బాగానే ఉంటుంది, బట్ ప్రాక్టికల్ గా మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే చాలా స్కేరీ అనమాట. అది మనం ఎవరినో చంపేదానికి, దొంగ ఎవరినో వచ్చారనుకో మన ఇంటికి, మనం ఉండేటువంటి ఎత్తుకపోయి ఇచ్చేయం అతనికి, తీసుకోపోనైనా అని చెప్పి. ద్రోణాచార్య అతను చంపడానికి కావాల్సిన జ్ఞానాన్ని అంతా అతనికి ఇచ్చేశాడు. ఎందుకంటే డెత్ ఈజ్ డెత్, నా ధర్మాన్ని నేను ఎందుకు కోల్పోవాలని చెప్పిస్తాను. అంటే ఆ గుణాలున్నాయి, అందుకే అతను వర్షిపబుల్. ఇంతకుముందు యుగాల్లో ఈ రాక్షసులు కూడా ఈ క్వాలిటీస్ ప్రదర్శిస్తున్నారు. ఈ యొక్క బ్రాహ్మణులకి, గోవులకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. మనంగానే ఈవెన్ ఇదే మహాభారతంలో చూస్తే ఎక్స్ట్రీమ్ అనమాట. ఒక సిచ్యువేషను అసలు మనము ఊహించలేం, ఆ విధంగా మనం ప్రవర్తించలేం కూడా. అది మనకు దురహగర్షం, అంటే ఆ విధంగా చేయడానికి వీలు కాదు. అది వెరీ ఎగ్జాల్టెడ్ క్వాలిటీ అనమాట. ఫస్ట్ కంటలో వస్తుంది శ్రీమద్ భాగవతంలో. ఒకసారి ఏమవుతుందంటే మహాభారతం అంతా అయిపోయిన తర్వాత తెలిసిపోతుంది వీళ్ళకి, కృతవర్మకి, అశ్వత్థామకి, కృపాచార్యకి, వీళ్ళు ముగ్గురు మనం ఇక్కడుంటే చంపేస్తారని చెప్పి వాళ్ళు పక్కకు వచ్చేస్తారు, అడవిలోకి వచ్చేస్తారు. రాత్రి సమయంలో ఒక చెట్టు కింద, పెద్ద చెట్టు ఉంటుంది, ఈ యొక్క వటవృక్షం, దాని కింద విశ్రాంతి తీసుకుంటారు రాత్రి సమయంలో. విశ్రాంతి తీసుకునేటప్పుడు పైన ఒక గుడ్ల గుబ రాత్రిలో జీవించేటువంటి జీవులు కొన్ని ఉన్నాయి, పగులు జీవించే జీవులు కొన్ని ఉన్నాయి. మనకు పగటిపూట బాగా కళ్ళు కనిపిస్తాయి, రాత్రిపూట మనకు కనిపించవు. కొన్ని జీవులకి ఈ సృష్టి ఆ విధంగా ఉంది, వాటికేం టార్చ్లైట్లు అవసరం లేదు, విద్యుత్ దీకరణ అవసరం లేదు. అవి రాత్రిలో లేచి బాగా మనకు పగటిపూట ఎట్లా చూస్తాం అట్లా చూడగలం అనమాట. లైక్ గుడ్లగూబ దానికి పగులు కళ్ళు కనిపించదు, దానికి రాత్రిలో కనిపిస్తుంది. ఈ నక్కలు చూస్తారు మీరు రాత్రి సమయంలో వచ్చేస్తాయి అనమాట. అవి చాలా జీవులు రాత్రిలో చాలా యాక్టివ్గా ఉంటాయి అనమాట. పైన కాకులున్నాయి, అన్ని పడుకొని ఉన్నాయి. కాకులకి పాపం పగలు కనిపిస్తుంది కండు, రాత్రిలో కనిపించదు. గుడ్ల గోబకి పగటి కనిపించదు రాత్రిలో. వీటికి శత్రులు అనమాట రెండు, గుడ్ల గోబ కాకి. రాత్రిలో అది బాగా కళ్ళు కనిపిస్తుంది కాబట్టి చెట్టుపైకి వచ్చేసింది అనమాట గుడ్ల గోబ. వచ్చినటువంటి అక్కడున్నటువంటి కాకులను అంతా కొరికి 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 చంపి 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 వేసేస్తా ఉంది అనమాట, కింద వేస్తా ఉంది. అరుపులు, కాకులు అరుస్తున్నాయి, ఎక్కడ పోగలుగుతాయి, చీకటి అరుస్తున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని పెద్దల్ని అన్ని కొరికి కొరికి కింద చూసే ఉంది, విస్తారంగా పడిపోయింది అనమాట. ఎక్కడ చూసినా కానీ బ్లడ్ షెడ్ ఆ చెట్టు కింద అంతా కూడా. ఆ శబ్దాలకు వీళ్ళు ముగ్గురు లేచేశారు, కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామ లేచేశారు అనమాట. లేచి చూస్తే భయంకరంగా ఉంది అనమాట. ఇతను అశ్వత్థామ చూశారనమాట. అది చూడంగానే అశ్వత్థామ వీళ్ళేమో బాధతో ఉన్నారు, కృపాచార్య, కృతవర్మ. ఈ అశ్వత్థామ ముఖంలో ఎంతో తేజస్సు నవ్వు వచ్చేసింది అనమాట. నవ్వుతున్నాడు అతను, వీళ్ళకేం అర్థం కాలేదు, ఏమై ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అడిగారు అనమాట. చాలా హ్యాపీ అయిపోయినాడు, అతనికి సంతృప్తి అయిపోయింది అనమాట. చెప్పాడనమాట, ఇదే ప్రిన్సిపుల్ని నేను పాండవుల మీద ఉపయోగిస్తాను అని చెప్పి చెప్పాడనమాట. మనసు అట్లా థింక్ చేస్తుంది అనమాట, నెగిటివ్ ఫిలాసఫీ అంతా కూడా ఇట్లా థింక్ చేస్తుంది అనమాట. అతను గుడ్ల గోపును కాకిని చూసి నేర్చుకుని వేశాడు అనమాట ఒక లెసన్ని. నిద్రపోయేటప్పుడు మనం కూడా ఎందుకు చంపకూడదు ఎవరిని, పాండవులను. ఇది ప్రిన్సిపుల్ అనమాట నేర్చుకున్నది. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో మనం ఎందుకు చంపకూడదు ఈ యొక్క పాండవులు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు అనమాట. కన్విన్స్ చేశాడు కృపాచార్యకి, కృతవర్మకి. కృపాచార్య చెప్పాడు అది చాలా హీనమైన పని, అది ఆ విధంగా చేయకూడదు మనము. లేదు లేదు, మీరు వస్తారండి లేకపోతే లేదని చెప్పి గట్టిగా మందలించాడు. వాళ్ళు చెప్పారు మేము మాత్రం బయట ఉంటాం, నువ్వు లోపలికి వెళ్ళని చెప్పారు. వాళ్ళ యొక్క క్యాంప్కి, స్థావరానికి, యుద్ధ స్థావరానికి. సరే గేటు బయట కృపాచార్యని కృతవర్మని పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు ఒక ఖడ్గాన్ని తీసుకొని. అంటే లోపల నుంచి నేను చంపుతూ వస్తాను, ఎవరున్నా బయట ఎస్కేప్ అయితే మీరు చంపానని, ఎవరిని మిగిలించకూడదు పాండవుల యొక్క సైన్యంలో అని చెప్పి లోపలికి వెళ్ళారు అనమాట. అయితే భగవంతుడు ఎప్పుడు తన భక్తులను రక్షిస్తుంటాడు కాబట్టి ఆ రోజే పాండవులను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు, వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అక్కడ లేడు ఆయన. ఇతను వెళ్ళి ఫస్ట్ ఈ యొక్క దృష్టిదమ్ముని దగ్గరికి వెళ్ళి దృష్టిదమ్ముని ఎగిరి తన్నాడు అనమాట. పైకి లేచేదని ట్రై చేశాడు దృష్టిదమ్ముడు, మళ్ళీ తన్నాడు, మళ్ళీ తన్నాడు. తన్ని 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 అతన్ని తన ఎటువంటి ఆయుధాన్ని ఉపయోగించకుండా, అంటే ఆయుధం ఉపయోగించి చంపితే ఎగ్జాల్టెడ్ డెస్టినీకి పోతారంట, ఉన్నతమైనటువంటి డెస్టినీ. ఇప్పుడు దృష్టిదమ్ముడు చెప్తున్నాడు నువ్వు నన్ను చంపేస్తున్నావు పర్లేదు, ఆయుధంతో చంపంటున్నాడు, నిన్ను నేను ఆయుధంతో చంపను, ఎందుకంటే నువ్వు గురువుని చంపినావు కాబట్టి నీకు ఆ డెస్టినేషన్ అవసరం లేదు, ఉన్నతమైనటువంటి లోకాలకు నువ్వు వెళ్ళాల్సిన పర్లేదు. అతన్ని కాలుతోనే తన్ని 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 చంపేశాడు, ఆయుధంతో కూడా చంపలేదు అతన్ని దృష్టిదమ్ముడిని. ఆయుధంతో చంపితే ఉన్నతమైన లోకాలు. తర్వాత కత్తిని తీసుకుని వెళ్ళి పాండవుల క్యాంప్లోకి వెళ్ళాడు అనమాట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ ద్రౌపది కూడా ఉంది, వాళ్ళ తల్లి ముందని 5 మందిని చంపేశాడు అనమాట పాండవులు అనుకున్నాడు అతను. వాళ్ళు వచ్చి ఉపపాండవులు, పాండవుల యొక్క పుత్రులు. తర్వాత అతను ఒక శివుని తాండవం మాదిరి అనమాట. మొత్తం ఆ యొక్క ఉన్నటువంటి ఈ పాండవ స్థానంలో అందరి సైనికుల్ని అందరినీ కూడా అందరినీ నరికి మొత్తం రక్తపాతం చేశాడు అనమాట. అక్కడ మొత్తం అతని శరీరం అంతా కూడా రక్తంతో ఉంది. ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, నిద్ర లేచే లోపల కత్తితో వాళ్ళు చంపబడుతున్నారనమాట. అందరినీ చంపేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు అనమాట, వెళ్ళిపోయాడు. తర్వాత మరుసటి రోజు పాండవులు వచ్చే సమయానికి దృష్టిదమ్ముడు లేడు, పాండవులు 5 మంది ఉప పాండవులు కూడా చనిపోయారు. ద్రౌపది మాత ఏడుస్తూ ఉంది అక్కడ, భయంకరంగా రోదిస్తూ ఉంది. అప్పుడు అర్జునుడు ప్రామిస్ చేశాడనమాట, ఎవరైతే నీకు ఈ యొక్క దుఃఖాన్ని కలిగించారో, ఎవరైతే నా పుత్రుని సంహరించారో వాళ్ళని తప్పనిసరిగా నేను సంహరిస్తానని చెప్పి అర్జునుడు అక్కడి నుంచి శవదానం చేసి బయలుదేరాడు. బయలుదేరిన ఇప్పుడు ఆమె చూస్తూ ఉంది, తన కండ్ల ముందనే పుత్రులను సంహరించేశారు. ఆమె కూడా బాధతో ఉంది, ద్రౌపది మాత. ఈయన అర్జునుడు వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇతనేం చేశాడంటే అశ్వత్థామ కొద్ది దూరం వెళ్ళి ఋషులంతా కూడా తపస్సు చేస్తుంటే యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో కూర్చుండేశాడు. అంత స్నానం అంతా చేసి యజ్ఞంలో కూర్చుండేశాడు యజ్ఞానికి. అర్జునుడు ఏం చేశాడు దాన్ని గుర్తించి తన బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు అనమాట. ఇతను కూడా అర్థమైపోయింది బ్రహ్మాస్త్రం వస్తుందని చెప్పి. ఇతను కూడా ఏం చేస్తాడు, అక్కడ నుంచి కుశాగ్రసం తీసుకుని ఇంకో బ్రహ్మాస్త్రం నదిలాడు అనమాట. రెండు బ్రహ్మాస్త్రాలు కలిసే భయంకరమైనటువంటి వేడి ఉత్పత్తి అవుతుంది అనమాట. భయంకరంగా ఉంది ఆ రెండు సంఘర్షణ. తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే ఆ రెండు ఏం చేస్తాయి, రెండు బ్రహ్మాస్త్రాల కలయిక వల్ల భూమి అంతా కూడా భయంకరంగా అయిపోతుంది అనమాట. మొత్తం మారిపోతుంది, ముల్లోకాలు కూడా మారిపోతాయి. అప్పుడు దాని రెండు మధ్యలోకి వచ్చి నారదముని వాటి యొక్క ప్రభావాన్ని చూసి అర్జునుడికి చెప్పాడు అనమాట. నారదముని, నువ్వు దీన్ని తీసుకునే సామర్థ్యం నీకే ఉంది, ఎందుకంటే ఇతనికి లేదు, ఎవరికి, అశ్వత్థామకు లేదు. ఆయన గురుకులం ఉన్నప్పుడు ఆయన అంత మంచి బ్రహ్మచారాన్ని ఆచరించడం లేదు అతను. బట్ అర్జునుడు మంచి బ్రహ్మచారి వ్రతాన్ని ఆచరించాడు అనమాట. కాబట్టి నువ్వు మంచి బ్రహ్మచారిగా ఉన్నావు కాబట్టి నువ్వు తీసుకోవడానికి నీకు శక్తి ఉందని చెప్పి ఆయన చెప్తాడనమాట. అర్జునుడు దాన్ని రెండింటిని కలిపి దాన్ని వెనక్కి తీసుకునేస్తాడు. తీసుకున్న తర్వాత అతను బంధిస్తారనమాట, అశ్వత్థామను బంధించి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. వెళ్ళిన తర్వాత అతను వస్తున్నాడు, లాక్కొని వస్తున్నారు, బంది చేసి ఒక జంతువుని లాక్కొని నుంచి వస్తున్నారనమాట. ద్రౌపది మాత చూసింది, దూరం నుంచి చూసింది, అతను బ్రాహ్మణుడు, బ్రాహ్మణ వేషం ఉన్నాడు, గురువు పుత్రుడు, తక్షణమే అతనికి నమస్కారం పెట్టింది అనమాట. ఈ ప్రిన్సిపుల్ చాలా అర్థం చేసుకునేది కష్టం మనకి. వాళ్ళ యొక్క కుమారుల్ని ఇంతకుముందు సంహరించారు, ఈ భయంకరంగా అతను నిద్రపోయే వ్యక్తుల్ని చంపేశాడు అశ్వత్థామ. అశ్వత్థామను లాక్కొని వస్తే అతను చూసి, అంటే ప్రిన్సిపల్ అది, బ్రాహ్మణుడికి గురుపుత్రునికి మర్యాద ఇవ్వాలి, గౌరవించాలి అనేది ప్రిన్సిపల్, ఆమె నమస్కారం పెట్టింది, ఉపశంసన చేసింది అనమాట. అది అటువంటి ఫర్గివ్నెస్, క్షమ, అటువంటి ప్రిన్సిపల్ పాటించేది కలియుగంలో మనం చూడలేమది. మనం మొదట ఏం చేస్తారంటే ఫస్ట్ అతను సంహరించమని చెప్తారు, అంతే, ఫస్ట్ సంహరించని చెప్తారు. అతను రెస్పెక్ట్ ఇచ్చేది కాదు, దూషిస్తాం. అయితే ఆ ప్రిన్సిపల్ నుంచి చూడు, గౌరవించాలి బ్రాహ్మణుడికి గురుపుత్రుడికి అనేది ఆ ప్రిన్సిపల్ ఆమె మొదలలేదనమాట. తర్వాత బాధపడుతుంది, ఆమె రోధిస్తూ ఉంది. తర్వాత అందరూ నిర్ణయించుకున్నారు అతను సంహరించాలనేసి, చంపేయాలనేసి. అప్పుడు అశ్వత్థామను సంహరించాలని నిర్ణయం చేసుకుని కృష్ణుడు చంపేయమన్నాడు, భీమసేనుడు చంపేయమన్నాడు, అర్జునుడు, అందరూ సంపాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు శ్రీమద్ భాగవతంలో ప్రభుపాదం రాశారనమాట, ద్రౌపది మాత వచ్చి చెప్తున్నాడు ఇతను సంపద్దు అని చెప్పి. అంతకు మునిపే తన కుమారుని చంపినాడు అతను, ఇప్పుడేం చెప్తున్నామా, ఇతను సంహరించద్దు అని చెప్తుందనమాట. ఎందుకు సంహరించద్దు అని చెప్పి కూడా ఆమె తన యొక్క వివరణ ఇస్తుందనమాట. ఆమె ఇప్పుడు నా పుత్రులు కోల్పోయి, నా పుత్రుల్ని ఈ వ్యక్తి సంహరించాడు, ఈ అశ్వత్థామ సంహరించాడు, నా పుత్రులు చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు నా హృదయంలో ఎంతో బాధ ఉంది, ఎంత దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు ఎంత దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఇతనేగానే సంహరిస్తే ఈ అశ్వత్థామని నా యొక్క గురు పత్నికి గురువు లేడు, భర్త లేడు. ఇప్పుడు అదే సమయంలో ఇతనున్నాడు, ఒకే వ్యక్తి, ఒకే కుమారుడు. ఇతనిగానే సంహరిస్తే నేనెంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, పుత్రుడిని కోల్పోయి శోకాన్ని, అదే శోకాన్ని నా యొక్క గురు పత్ని అనుభవించకూడదు. అది ప్రిన్సిపల్. ఆమె ఏం చెప్తుందంటే, ద్రోణాచార్యుని యొక్క భార్య ఆమె బతికే ఉంది ఇంకా, ఇతను కానీ సంహరిస్తే నా పుత్రులు కోల్పోయి నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, ఇప్పుడు నాకు తెలిసిన హృదయంలో ఎంత వేదన అనేది ఉంది. కాబట్టి ఇతను సంహరిస్తే గనా ఈ అశ్వత్థామని అదే దుఃఖాన్ని నా గురు యొక్క భార్య పొందుతుంది, కాబట్టి ఇతను సంహరించద్దండి అంటుంది. ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు, ఇంకేం మాట్లాడాల, భీముడు కానీ అర్జునుడు కానీ ఇంకేం మాట్లాడలేదు. అంటే అంత ఎక్స్ట్రీమ్ అనమాట. అందుకే ద్రౌపది మాతని గ్లోరిఫై చేస్తున్నారంటే, ఎందుకంటే ఆమె ఉండే క్వాలిటీస్ అద్భుతమైన క్వాలిటీస్ అనమాట. చూడు ఆ ప్రిన్సిపల్స్ ని, అతని పుత్రుని సంహరించినా గానీ ధర్మం నుంచి పక్కకు పోలేదు అనమాట. ఈవెన్ భక్తులు కానీ రాక్షసులు కూడా ఇంతకుముందు మనం ఇంతకుముందు చర్చించాం, ఈ యొక్క ఎవరు, ఈ జరాసంధుడు ప్రిన్సిపల్ నుంచి పక్కకు పోలేదు అతను. ఆ విధమైనటువంటి డిటర్మినేషన్ ఉంది వాళ్ళ దగ్గర, శాస్త్రాలని పాటించేటువంటి డిటర్మినేషన్. వాళ్ళు భగవంతునికి, లేకపోతే భగవంతుడు నేరుగా ఎందుకు పోతాడు చెప్పు, జరాసంధుని చంపడానికి అంత అవసరం లేదు. భగవంతుడు ఎందుకు పోతాడు, పోడు అతని దగ్గరికి. భగవంతుడి దగ్గరుండి చంపించారంటే భగవంతుడు రక్షించిన చంపిన ఒకటే, ఆయన దగ్గరుండి భగవంతుడి దగ్గరుండి అతను చంపిస్తున్నా అంటే అది గ్లోరియస్ డెత్ అనమాట. అది చాలా కీర్తనీయమైనటువంటి మృత్యు అది. భగవంతుడు నేరుగా ఉండి అతని దగ్గరుండి అతని యొక్క మృత్యువుని, అతని యొక్క సంహారాన్ని పర్యవేక్షించాడంటే అతను వెరీ ఎగ్జాల్టెడ్ అవుతే తప్పితే అది చేయడు. ఈవెన్ అతను దేమనైనా కానీ గోవుల దగ్గర, ఈ యొక్క భక్తులు, వైష్ణవులు, బ్రాహ్మణుల దగ్గర ప్రిన్సిపల్స్. ఇంకోసారి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఈ యొక్క కశ్యపునికి కుమారుడు ఇక వినీత యొక్క కుమారుడు ఎవరున్నాయా గుర్తుందా? వినీత యొక్క కుమారుడు ఎవరని? కశ్యపునికి, వినీతకి, శ్రీనివాస పెద్ద ఇంకెవరిని చెప్పగలరది? గరుడ. గరుడ పుడతాడనమాట. గరుడు వచ్చి వినీతకి జన్మిస్తాడు. కశ్యపుడు బ్రహ్మ యొక్క కొడుకు మారీచి, మారీచి కొడుకు కశ్యప, కశ్యపుకి వినీతకి పుట్టే వ్యక్తి వచ్చి గరుడ. ఆయన పుడతా ఉంటే తల్లిని అడతాడనమాట, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి చెప్తాడనమాట. ఎట్లా భగవంతునికి వాహనమైనాడు అని చెప్పడానికి ఇది జరిగిందనమాట. ఇది లీలా, భగవంతునికి వాహనం ఎట్లా అయినాడు గరుడు అని. తక్షణమే ఆమె చెప్తుంది అనమాట, నాయన ఆయన శరీరం ఎంత పర్వతం మాదిరి ఉంటుంది, గరుడ సామాన్యటువంటి పక్షి కాదు, అది అది చాలా పెద్దది అనమాట. భగవంతునే మోస్తున్నాడంటే గరుడ ఊహించుకో ఎంత పెద్దగా ఉండాలను. ఆయన చాలా ఆయన శరీరాన్ని చూసి తల్లి చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట, అంత శక్తివంతుడు అనమాట. సరే తల్లి చూసి, నాయన నీకు సరిపడేటువంటి ఆహారం ఇచ్చేటువంటి శక్తి నాకు లేదు, మీ తండ్రి గారు అక్కడ సముద్రం పక్కన తపస్సు చేస్తున్నాడు కశ్యపుడు, ఆయన అడుగు నీకు కావాల్సిన ఆహారం ఇస్తాడని. సరే నేరుగా వేసి ఆయన కశ్యపుడు చూస్తాడనమాట. చూస్తే ఆయన ఎంతో తేజస్తో ఉంటాడు, ఎంతో ఆయన ఎంతో తేజబద్ధంగా ఉంటాడు ప్రజాపతి కశ్యప. ఆయన ఆయనకు సంతానమే భూమి ఉన్నటువంటి వాళ్ళంతా మనమంతా కూడా ఆయన సంతానమే అనమాట. ఆయన రకరకాలటువంటి పత్నులు పుట్టినటువంటి సంతానమే భూమి మీద, పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ అంతా ఆయన సంతానమే, కశ్యపుని యొక్క సంతానం అనమాట. కాబట్టి ఈ అక్కడికి వెళ్ళి ఆయన చూడంగానే ఆయన ఎంతో కాంతివంతంగా, నిప్పు మాదిరి ఎంతో కాంతివంతంగా ఉంటాడు కశ్యపుడు. కశ్యపునికి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, ఆయనకి దేవతలు రాక్షసులు, ఎందుకంటే ఇద్దరికీ ఆయన తండ్రి కశ్యపుడే. అందరూ రావణుడు కూడా కశ్యపుడు అంటే నమస్కారం సార్, నమస్కారం సార్. ఈవెన్ కార్తవీర అర్జున ఎప్పుడైతే రావణ్ బందీ చేస్తారు అప్పుడు కశ్యపుడు విడిపిస్తారనమాట, ఆయన కూడా నమస్కారం పెడతారనమాట. వెరీ వెరీ ఎగ్జాల్టెడ్ పర్సన్ అనమాట ఈ సృష్టిలోనే కశ్యపుడు. ఎంతో తేజస్సుతో అగ్ని మాదిరి ఆయన వెలుగుతూ ఉంటాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతారనమాట. నమస్కరించి, ఓ తండ్రి గారు నేను వినీత యొక్క కుమారుణ్ణి, నీ యొక్క పుత్రుణ్ణి అని చెప్పి నమస్కారం పెడతారంట. ఆయనకు ఆల్రెడీ తెలుసు, ఆయనకి ఎస్ నన్ను చెప్పు అని చెప్తారు. నాకు చాలా ఆకలిగా ఉంది, చాలా ఆకలిగా ఉంది, నాకు ఆహారాన్ని ఇవ్వు అని చెప్పి చెప్తారనమాట. ఆయనకు వచ్చేపు కళ్ళు మూసుకొని దానిస్తాడు, ఎక్కడే వాళ్ళు ఇంకా ఆహారం అని చెప్పి. ఎందుకంటే సరే మామూలు సరిపోదు అతనికి, చిన్న శరీరం కాదు. అప్పుడు ఆలోచించి ఈ ప్రదేశంలో ఒక నీచులు, నికృష్టులు, భయంకరులు ఉన్నారు, మ్లేచులు, వాళ్ళు వాళ్ళు తినేను అని చెప్తాడనమాట. ప్రదేశం చెప్తాడు సముద్రం పక్కన. అయితే నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను, బ్రాహ్మణులు మాత్రం తినద్దు అని చెప్పి చెప్తాడు. సరే ఇతను అక్కడికి వెళ్ళి చూస్తే ఎంతో మ్లేచులంతా ఉంటారు సముద్రం దగ్గర. అది ప్రదేశాన్ని ఏదో ప్రదేశం కాదు, ఇదే మన ఫిజి ఐలాండ్స్, మణిద్వీపం అని చెప్పి అంటారు. అక్కడికి వెళ్ళింది ఈ ఫిజి ఐలాండ్స్ నే మణిద్వీపం అంటారు. ఆ ద్వీపం దగ్గరికి పొమ్మంటారు. అప్పట్లో ఈ మ్లేచులంతా ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి తినేటప్పుడే అక్కడి నుంచి పారిపోయి ఈ కాళీ దగ్గరికి వచ్చేసాడనమాట, మన యమున నదికి వచ్చేసాడు. అక్కడికి వెళ్ళి తినడం ప్రారంభిస్తాడు ఆ రాక్షసుల్ని, మ్లేచులనంతా కూడా తినేటప్పుడు. దాంట్లో మధ్యలో ఈ మ్లేచులకు ఒక స్నేహితుడు ఉంటాడు బ్రాహ్మణుడు, అతను కూడా తినేస్తాడనమాట. తెలియదు అతనికి ఏం తింటుండదని. అయితే తండ్రి ఆజ్ఞించాడు బ్రాహ్మణుడు తినదనేసి. ఈ బ్రాహ్మణుడు మొత్తం చాలా మంది మ్లేచులను తినేశారు, లోపలికి వెళ్ళిపోయారు. ఈ బ్రాహ్మణుడు మధ్యలో తగిలిపోతాడు గొంతులో. అతను లోపలికి పోవడం లేదు, బయటికి రావడం లేదు. అది ఎంత ట్రై చేసినా మింగే దానికి పోవడం లేదు, బయట కూర్చో దానికి ట్రై చేస్తే రావడం లేదు. మళ్ళీ కష్టమైపోయింది, ఇంకేం చేయాలి సమస్య. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడనమాట. తండ్రి గారు, తండ్రి గారు నాకు సమస్య వచ్చేసింది, మధ్యలో బ్రాహ్మణుడు గొంతు విరకపోయాడు, ఏం చేయాలని అంటే అప్పుడు చెప్తారు కదా సార్, నీకు చెప్పాను కదా నేను, నువ్వు మ్లేచులు తినమన్నాను కానీ బ్రాహ్మణులు నువ్వు తీసుకోవద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే నాకేం తెలియదు వీడు కలిసిపోయినాడు అందువల్ల వెళ్ళిపోయినాడు లోపలికి అని చెప్తాను అనమాట. అప్పుడు ఇతను చెప్తాడు కశ్యపుడు, ఓ బ్రాహ్మణ నువ్వెందుకు లోపల ఉంటావు, బయట వచ్చాయని చెప్తాడు. అతను చెప్తాడు, లేదు లేదు, ఈ మ్లేచులంతా నాకు స్నేహితులు, వాళ్ళు ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతాను, వాళ్ళు నరకానిపోయినా సరే నేను వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు కశ్యపుడు చెప్తాడు, నువ్వెంత మూర్ఖుడివి, చాలా మంది అపవిత్ర స్థితిలో ఉండి భయంకరంగా కల్మశాలలో ఉండి ఈ చెడు ప్రవర్తనలో ఉండి మంచివారి సాంగత్యంలో మంచి అవుతారు. నువ్వెంత మూర్ఖుడు, మంచి బ్రాహ్మణుడు నువ్వు, ఇటువంటి మ్లేచుల సాంగత్యానికి వెళ్ళి చెడు అయిపోయి నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నానని చెప్పుకుంటున్నావు, నిన్నందుకే ఈ విధంగా నువ్వు ఆహారంగా వెళ్ళావు నువ్వు అని చెప్తాడనమాట. అప్పుడు అతను గట్టిగా చెప్పేస్తాడు, నా యొక్క ప్రతిజ్ఞ, నేను మాత్రం నా స్నేహితులను వదిలి నేను పోను, నేను రాను బయట అని చెప్పేస్తాడు అతను. ఇంకేం చేయాలి, ఇతను చంపితే బ్రాహ్మణత్య పథకం వస్తుంది. కశ్యపుడు భయపడతాడనమాట. చూన్నాయనా ఓ గరుడ, ఆ మ్లేచుల్ని వీన్ని అందరినీ బయట ఊసేయని చెప్తాడనమాట. మళ్ళీ అందరినీ లోపల నుంచి రాక్షసులు అందరినీ ఊసేస్తాడనమాట. అందరూ బయట వచ్చేస్తారు. మళ్ళీ వచ్చేసి అందరూ అప్పటి ఇంకా ఎందుకంటే వదిలేశారు కదా, పారిపోతారనమాట. అందరూ ఈ మ్లేచులంతా పారిపోయి ఆవు మాంసం తినేవాళ్ళుగా వాళ్ళంతా తయారైపోయారనమాట. వాళ్ళ మ్లేచులు అంటే ఈ ఆవు మాంసం తినేవాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆకలి ఉంది గరుడికి,
మళ్ళీ చెప్పాను, తండ్రి గారు నాకు చాణాకులు వెళ్ళి లోపల వేరారు, మళ్ళీ వచ్చేసారు, చాణాకులు ఉందని చెప్తాను. సరే మళ్ళీ ధ్యానం చేస్తారన్నమాట. ధ్యానం చేసి ఒక ప్రదేశంలో ఒక పెద్ద ఏనుగు, ఒక టాటాయిస్, ఇది ఏమంటారు అది తాబేలు, రెండు కొట్లాడుకుంటున్నాయి, యుద్ధం చేస్తున్నాయి, ఆ రెండు తినేయని చెప్తారనమాట. అవి చాలా పెద్దవి అనమాట, అవి వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. పెద్ద పెద్ద ఏనుగు ఒక తాబేలు యుద్ధం చేస్తున్నాయి అనమాట. అవి అవి చూస్తాడనమాట, ఏ ప్లేస్ లో వెళ్తాడనమాట. గరుడు అక్కడికి వెళ్ళి రెండింటిని పట్టుకునేస్తాడు, ఒక కాలుతో ఏనుగుని, ఒక కాలుతో ఈ టాటాయిస్ని. పెద్ద పెద్దవి ఇవి చాలా. సరే పైనుంచి చూస్తాడు ఎక్కడ కూర్చొని తీసుకోవాలి వీటిని ఆహారం అని చెప్పి. అతనికి ఏ పర్వతం గానీ ఏ వృక్షం గానీ కనిపించదు, అతను బరువును మోసేటటువంటిది. జంబు వృక్షం ఉంటుంది, జంబు దీపం అంటారు కదా, జంబు దీపానికి పేరు ఎందుకు వచ్చింది, జంబు వృక్షం వల్ల వచ్చింది అనమాట. ఆ యొక్క చెట్టు మీద జంబు వృక్షం, అది కొన్ని యోజనాలు ఉంటుంది, 10,000 యోజనాలు ఉంటుంది అనమాట ఆ వృక్షం. దాని మీద పోయి ఒక కొమ్మ మీద కూర్చుంటారనమాట, అది కూర్చోగానే కొమ్మ పళ్ళు అనేది ఇవ్వబోతుంది, అంత పెద్ద వృక్షం, 10,000 యోజనాలు ఉండేది. తక్షణం ఏం చేస్తారంటే భయపడిపోయేసి అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది, అరే ఈ వృక్షం కానీ కింద పడిపోతే కన్నా ఎంతో మంది గోవులు బ్రాహ్మణులు కింద ఉంటారు, వాళ్ళు చనిపోతారని చెప్పి ఆ వృక్షాన్ని కూడా పట్టుకునేస్తారు. పట్టుకునేసి పైకి లేస్తారనమాట. లేచి పోతా ఉంటాడు, ఎక్కడ ఇప్పుడు వదిలితే అంత పెద్ద ఏనుగు, అంత పెద్ద ఈ యొక్క తాబేలు, ఆ కొమ్మ, జంబు వృక్షం కొమ్మ ఎక్కడన్నా పడిందంటే అతను ఆలోచించేదే బ్రాహ్మణుల కోసం, గోవు కోసం ఆలోచిస్తున్నాడు అనమాట. ఎంతో గోవులు ఉంటాయి, ఎంతో మంది బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళంతా చనిపోతారు, ఎక్కడ పోవాలని చెప్పి అతనికి ఆలోచన రావడం లేదు. ఏ పర్వతాలు తట్టుకోలేవు అతనికి, ఈవెన్ హిమాలయ పర్వతం కూడా అతను కూర్చుంటే కింద పడిపోతుంది అనమాట. ఇంద్రుడే తన వజ్రాయుధాన్ని వేస్తే అంత పెద్ద వజ్రాయుధము ఈ యొక్క గరుడు యొక్క ఒక ఈక కొద్దిగా పక్కకి వెళ్ళింది అనమాట, కింద కూడా పడలేదు, అది సైడ్కి వెళ్ళింది అనమాట. అంత శక్తివంతుడు గరుడ, ఆయన రెక్కలు వాయిస్తూ పోతే సామవేదం వస్తుంది, శబ్దం బుస్ బుస్ అని రాదనమాట, సామవేదం వస్తుంది, అంత గ్రేట్ పర్సనాలిటీ ఆయన. కాబట్టి ఆయన ఆయన కూర్చుంటే భూమి కూడా తట్టుకోలేదనమాట, అంత శక్తి అనమాట, అంత శక్తివంతుడు అతను. దేవదేవుణ్ణి అన్ని లోకాలకి కారకుడు, అన్ని లోకాన్ని సృష్టించినటువంటి వ్యక్తి నారాయణుడు, గోవిందుడు వెళ్ళేటువంటి వాహనం ఆయన. ఆయన ఎవరు మోయగలుగుతారు చెప్పండి, భగవంతుని మోసేటువంటి వ్యక్తిని ఎవరు మోయగలుగుతారు, అది ఈజీ కాదు. ఇంకా ఎక్కడ ప్లేస్ దొరకలేదు, బాగా ట్రస్ట్ అయిపోయింది మైండ్ లో. వదిలితే కింద చెట్టు పడిపోతుంది, కొమ్మ పడిపోతుంది, అది కూడా చిన్న కొమ్మ కాదు, జంబు వృక్షం కొమ్మ, 10,000 యోజనాలు ఉండేది అది, దాని యొక్క కొమ్మ అంటే చాలా పెద్దది. కింద ఎంతో మంది బ్రాహ్మణులు గోవులు చనిపోతాయి అనమాట. కాబట్టి దిగులుతో అతను తిరుగుతా ఉన్నాడు, ఆ గో ఏది ఆ యొక్క ఏనుగుని, తాబేల్ని, ఆ కొమ్మను పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అప్పుడు నారాయణుడు వచ్చాడు, గోవింద వచ్చి దగ్గరికి వచ్చి, నాన్న ఏం కావాలి, ఎందుకు తిరుగుతానో ఇట్లన్నమాట, ఎందుకు తాబేల్ని పట్టుకున్నావు, ఏనుగును పట్టుకున్నావు, కొమ్మ పట్టుకున్నావు, ఏమైందంటే, లేదు వీటిని వదిలితే కింద ఎంతో మంది బ్రాహ్మణులు గోవులు చనిపోతాయి, వీటిని తినాలి దీన్ని, నాకేం అర్థం కదంటే నువ్వు నా భుజం మీద కూర్చో అని చెప్తాడనమాట. చెప్తాడు ఇంత పెద్ద చెట్టే నన్ను అది మోయలేకపోయింది, నువ్వెట్లా, ఆయన తిన్న బ్రాహ్మణుడు మాదిరి వచ్చాడనమాట, నువ్వేం మోగలుతుంటే నువ్వు కూర్చో, ఫస్ట్ నువ్వు కూర్చో అని చెప్తాడనమాట. ఆయన కూర్చోగానే ఆయనకు ఆశ్చర్యం అయిపోతుంది, గరుడ, ఆ యొక్క తాబేలు, తర్వాత ఏనుగు, ఆ కొమ్మ మొత్తం ఆయన మీద నిలబడుకుంటాడనమాట. అప్పుడు వదిలేస్తాడు ఆ ఏనుగును, వదిలేస్తాడు, తాబేలు వెళ్ళిపోతే పారిపోతాయన్నమాట. అప్పుడు ఈయన చెప్తారనమాట, నీకు ఆకలి కదా, నా భుజాన్ని తిను అని చెప్తారనమాట, నారాయణ చెప్తారనమాట. ఆయనకు ఆశ్చర్యం అయిపోయి ట్రై చేస్తాడు తినడానికి, అది భగవంతుని యొక్క శరీరము తెలిసిపోతుంది నారాయణ అని చెప్పి. ఆయన ప్రార్థన చేస్తారు, నారాయణ, గోవింద, ఓ కృష్ణ, నువ్వు దేవదేవుడివి, నిన్ను నేను ఎట్లా ఆహారంగా తీసుకునేది అని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తే, అప్పుడు భగవంతుడు ఆయనకు ఆశీర్వదించి, నాతో కూడా రా, నువ్వు నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వు నీకెంతో నా మీద ఎంత భక్తి ఉంది, గోవుల మీద ఎంత భక్తి ఉంది, భక్తుల మీద ఎంత భక్తి ఉంది, కాబట్టి అతను ఆహారం తినకుండా కింద పడితే భక్తులు గోవులు చనిపోతాయని చెప్పి మోస్తూ ఉన్నాడు అతను ఆ యొక్క డివోషన్. అదేవిధంగా భగవంతుని మీద భక్తి, తన యొక్క తండ్రి కశ్యపుని మీద ఆయన కూడా గ్రేట్ డివోటీ, ఆ యొక్క భక్తి వల్ల భగవంతుడు ఏం చేశాడు, అతన్ని తన వాహనంగా స్వీకరించాడు అన్నమాట. నువ్వు నాతో కూడా వచ్చాయని చెప్పి వేయకుంటానికి తీసుకెళ్లి ఆ రోజు నుంచి ఆయన గరుడిని తన యొక్క గరుడు వాహనంగా ఉంచుకున్నాడు అనమాట. కాబట్టి అక్కడ ఈ గరుడులో ఎంతో దివ్యమైనటువంటి గుణాలు ఉన్నాయన్న, వెరీ ఎగ్జాల్టెడ్, వృక్షం పడి గోవులు కానీ భక్తులు కానీ హాని కలగకూడదు, వాళ్ళు రక్షించాలన్నటువంటి గుణం ఉందన్నమాట, వెరీ గుడ్ క్వాలిటీ ఉంది. అదేవిధంగా జరాసంధుడు రాక్షసుడైనా కానీ భగవంతుని ఎప్పుడు నిందిస్తూనే ఉన్నాడు, 21 సార్లు భగవంతుని మీద దండయాత్ర చేశాడు, అయినా కానీ బ్రాహ్మణుల మీద, భక్తుల మీద, గోవుల మీద అతను భక్తి ఉంది కాబట్టి భగవంతుడే అతని దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా చంపించారు, లేకపోతే భీముని పంపించేస్తే చాలు, నేను అతను చంపేస్తాడంటే చాలు, భీముడు చంపేసి వచ్చేస్తాడు. మళ్ళీ ఆయన ప్రత్యేకంగా భగవంతుడు వెళ్ళి అతనితో ఆర్నేట్ చేయాల్సిన పని లేదు, ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు. అతనికి ఉండేటువంటి డివోషన్ బ్రాహ్మణుల మీద భగవంతుడు చాలా ప్లీజ్ అయినాడు. ఇంటర్నల్ గా బయటమో ఆయన కోపిస్తున్నా గానీ అతని యొక్క ప్రిన్సిపల్స్ ను పాటిస్తున్నాడు కాబట్టి దగ్గరుండి అతను చూపించాడు అనమాట. భగవంతుని దగ్గరుండి మరణిస్తే, భగవంతుని చూస్తూ మరణిస్తే దానికంటే గొప్ప వరం ఇంకేది లేదు. భగవంతుడు పక్కనే ఉన్నాడు జరాసంధుడు మరణించేటప్పుడు, కాబట్టి అతనికి మంచి బ్లెస్సింగ్స్ అనమాట. అదేవిధంగా ద్రౌపది మాత్రం మనం చూడొచ్చు అనమాట, వెరీ ఎగ్జాల్టెడ్. అందుకే ఇప్పుడు కూడా మహాభారతము ఎంతో గ్లోరిఫై చేయబడుతుంది. వాళ్ళ ప్రిన్సిపల్స్ ప్రకారం ఉన్నారనమాట. డివోటీస్ కి, భక్తులకి, బ్రాహ్మణులకి, గోవులకి ఈ రక్షణ అనేది ముఖ్యం. మన ప్రభుపాద కూడా చాలాసార్లు చెప్పారనమాట, ఈ సొసైటీలో బాధ్యత ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజులు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు, 5 రకాల వ్యక్తులను రక్షించాలంట, ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. ఎవరంటే మొదట ఇక బ్రాహ్మణ అంటే భక్తులు, బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కానీ లేకపోతే కన్నా ఎటువంటి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండరు, జనాలంతా కూడా దిగజారిపోతారు. ఆత్మసాక్షాత్కారం శుభం. ఈవెన్ బ్రహ్మవైవర్త పురాణంలో వివరించున్నారనమాట, ఈ గంగాదేవి వచ్చేటప్పుడు కిందికి ఆమె బాధపడుతుంది కృష్ణుడికి, భగవంతుని చెప్పి కృష్ణుడికి చెప్పి, ఓ గోవింద నేను వెళ్తున్నాను అక్కడికి భూమి మీదకి, అక్కడంత నీచులంతా ఉన్న స్నానం చేసి అంత పాపాలంతా కూడా వేస్తారు వాళ్ళు, నాకు అది ఇబ్బంది కదా అంటే, అప్పుడు చెప్తాడు ఈ కలియుగంలో ఎంతో మంది పాపాలు చేస్తారు, వచ్చి నీళ్ళు స్నానం చేస్తారు, అదే సమయంలో ఎంతో గొప్ప మహాత్ములు ఈ యొక్క నా యొక్క కీర్తనలు చేస్తూ హరినామ సంకీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ యొక్క నామ సంకీర్తన ద్వారా ప్రచారం చేస్తూ తిరుగుతుంటారు. వాళ్ళు చూస్తే చాలు ఈ అపవిత్రులు అంతా కూడా పవిత్రలే కదా, చూడంగానే వాళ్ళతో మాట్లాడాల్సిన పనులు లేదు, వాళ్ళు చూస్తే చాలంట భగవంతుడు చెప్తున్నాడు ఇది. అటువంటి మహాత్ములు తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసి చాలా మంది పాపులంతా కూడా పవిత్రులు అయిపోతారు. అటువంటి వ్యక్తులు వచ్చి నీ దగ్గర వచ్చి స్నానం చేశారంటే కన్నా నువ్వు కూడా పవిత్రమవుతావు. కాబట్టి హైయెస్ట్ థింగ్ వచ్చి మనం చేయడం భగవంతుని యొక్క నామ సంకీర్తనే. అంటే మనం ఆ విధంగా మనం ఆలోచించకూడదు, మన నన్ను చూస్తేనే అందరూ పవిత్రమవుతారు అనేటువంటి భావన మనం కలిగి ఉండకూడదు. మనం ఏ భావన కలిగి ఉండాలంటే వైష్ణవుని చూసినప్పుడు మనం పవిత్రమవుతామని ప్రతి ఒక్కరు ఆ విధంగా అనుకోవాలి. నిజమైనటువంటి వైష్ణవుడు ఎప్పుడు నేను వైష్ణవుడు అని చెప్పి అనుకోడు, ఎప్పుడు కూడా నేను ఇంకా పవిత్రం కావాలి, నేను నీచుని, నాలో అపవిత్రత ఉంది, నాలో దుర్గుణాలు ఉన్నాయి, నేను ఇంకా పవిత్రం కావాలి పవిత్రం కావాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. కాబట్టి అందుకని వాళ్ళు అందరికీ శ్రేయస్సుని ఇస్తారు. కాబట్టి మొదట రక్షించాల్సిన వాళ్ళు వచ్చి భక్తులు బ్రాహ్మణులు, తర్వాత గోవులు, గోవు వచ్చి తల్లి, తల్లి ఆ గోవుని మనము తప్పనిసరిగా రక్షించాలన్నమాట. గోవుకి ఎక్కడైతే రక్షణ ఉన్నదో ఆ సమాజం ఏమవుతుంది, నాశనం అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ యొక్క చిన్నపిల్లలు, చిన్నపిల్లలు కూడా రక్షించాలి. ప్రభుపాద వారు ఎన్నోసార్లు చెప్పాడనమాట, చిన్నపిల్లలు వచ్చి వైకుంఠ చిల్డ్రన్స్ అని చెప్పాడు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు, పుట్టినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి వెరీ ఇన్నోసెంట్. వాళ్ళు లైక్ చాలా మంది ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట, వెరీ గ్రేట్ పర్సనాలిటీస్ కి, గొప్ప పర్సనాలిటీస్ అంతా కూడా ఈ అవధూతుల్ని చిన్నపిల్లలతో పోలుస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ కల్మషాలు ఉండవు, ఇంకా హార్ట్ క్లీన్ గా ఉంటుంది. వాళ్ళు ఎవరు చూసినా గానీ వాళ్ళు శత్రుత్వం అనేది ఉండదు, ఎవరిని చూసినా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహితుడు మాదిరి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఇతను నా మిత్రుడు, ఇతను శత్రువు అని ఎవరు పిలిచినా వెళ్ళిపోతారనమాట. ఏ యొక్క సీన్ చూసినా కానీ తల్లిగా భావిస్తారనమాట, వెళ్ళిపోతారంట. అంటే వాళ్ళకి ఇంకా ప్యూర్ హార్ట్ అనమాట. వాళ్ళు ఏది ఏది ఇస్తే తింటారు, ఇది కావాలని చెప్పి అడగరు. అంటే వాళ్ళు అబో త్రిగుణాస్ మాదిరి, అంటే వాళ్ళు త్రిగుణాస్ అబో కాదు, ఆ విధంగా మెంటాలిటీ ఉంటుందన్నమాట, ఆ మానసిక స్థితి. కాబట్టి వాళ్ళు రక్షించడం అది చాలా ముఖ్యం. అంటే రక్షించేది ఎట్లా, బాహ్యంగా శారీరకంగా రక్షించాలి, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి కూడా రక్షించాలి. రక్షణ అంటే ఓన్లీ వాళ్ళకి పాలు ఇచ్చేస్తే కాదు, వాళ్ళకి పాలతో పాటు ఏమివ్వాలి, భగవంతుని యొక్క నామాన్ని ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, చిన్నగా వాళ్ళకి అనర్థాలు అంతా వచ్చేస్తాయి. తర్వాత ఈ యొక్క వృద్ధుల్ని రక్షించాలి. వృద్ధులు అంటే ముసలి వాళ్ళని, వయోవృద్ధుల్ని కూడా రక్షించాలి సమాజంలో. ఎందుకంటే వాళ్ళు కూడా రక్షిస్తేనే అంతకాలంలో నారాయణ యొక్క నామాన్ని, హరినామాన్ని జపిస్తూ వాళ్ళు శరీరాన్ని వదిలేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు కానీ చూసుకోలేదు సమంగా, అప్పుడేమవుతుంది, వాళ్ళు భగవంతుని యొక్క నామాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వాళ్ళు కలిగి ఉండరు, దిగులు పడుతూ ఉంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఉండదు, వాళ్ళ మానసిక స్థితి స్థిరంగా ఉండదు, భగవంతుని మీద వాళ్ళు ఏకాగ్రత చేయలేరు. కాబట్టి వాళ్ళు రక్షిస్తే ఏమవుతుంది, భగవంతుని ధ్యానిస్తూ భగవద్ధామానికి వాళ్ళు చేరుకుంటారు. తర్వాత స్త్రీలను రక్షించాలి. స్త్రీలను రక్షిస్తే ఏమవుతుందంటే మంచి సంతానం వస్తుందన్నమాట. మంచి భక్తులంతా కూడా వస్తారు, మంచి గుణాలు ఉండే వాళ్ళు వస్తారు. వాళ్ళకి రక్షణ లేకపోతే ఏమవుతుంది, దుర్జనం అవర్ణ సంకరలంతా వచ్చేస్తారనమాట. ప్రభుపాద వారు చాలాసార్లు చెప్పారు, ఓవర్ పాపులేషన్ వల్ల సమస్య లేదు, అన్వాంటెడ్ పాపులేషన్ వల్లనే చాలా మంది జనాభా వల్ల, ఎక్కువ జనాభా వల్ల సమస్య అని చెప్తుంటారనమాట. ఎక్కువ జనాభా వల్ల సమస్య లేదు, అనవసర జనాభా వల్ల సమస్య. లైక్ ఒక అరణ్యంలో స్థానిక పండితుడు చెప్తాడు, కువృక్షేణ సువృక్షేణ అని చెప్తాడు. కువృక్షము అంటే అగ్గి ఉండేటువంటి వృక్షం. ఒక అడవిలో కానీ ఒక చెట్టు కానీ నిప్పు అంటుకుంటే అడవి అంతా ఏమవుతుందంటే మొత్తం దహించుకుపోతుంది. ఒక చెట్టుకు నిప్పు అంటే చాలు, అరణ్యం అంతా ఏమవుతుంది, బూడిదైపోతుంది అన్నమాట. అట్లా ఒక కుటుంబంలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక సొసైటీలో కానీ ఒక కురువృక్ష అంటే ఒక చెడ్డ వ్యక్తి ఉంటే గనా ఆ కుటుంబాన్ని ఆ సంస్థని మొత్తం నాశనం చేస్తారన్నమాట. ఎట్లా ఒక చెట్టుకి అగ్గుంటే ఆ యొక్క అరణ్యం అంతా ఏ విధంగా కాలిపోతుందో, అట్లా కుటుంబంలోనో సమస్యలోనో లేకపోతే ఒక దేశంలోనో రాజ్యంలోనో ఒక దుష్కృతుడు కానీ జన్మించాడంటే గనా అదంతా ఏమవుతుంది, బూడిదైపోతుంది. అది సువృక్షేణ, సువృక్షం. అదే అరణ్యంలో ఒక మంచి వృక్షం ఉందనుకోండి, సువాసన వచ్చేటువంటి వృక్షం. మనం వెనకాల వెళ్తే కనుక చూడొచ్చు, మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ అంతా ఎంతో దివ్యమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. మన టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడ మంచి సువృక్షం ఉందన్నమాట. అట్లా ఎన్నో సువృక్షాలు ఉన్నాయనుకో మన మందిరంలో, రకరకాల సువృక్షాలు ఉన్నాయి, భక్తులు కూడా సువృక్షాలే అనమాట. అట్లా ఒక అరణ్యంలో మంచి సువాసన ఉన్నటువంటి వృక్షం కానీ ఉంటే కనుక అరణ్యం అంతా ఏమవుతుంది, మంచి సువాసన వస్తుంది. కాబట్టి అట్లా సువాసన ఉన్నటువంటి సువృక్షం, కుపుత్ర సుపుత్ర, సుపుత్రులు కావాలంటే ఏం చేయాలి, శీలను రక్షించాలి. రక్షణ అంటే వాళ్ళు మంచి యొక్క మంచి భావనలో పెరిగేటట్లు తండ్రి దగ్గర, తర్వాత భర్త దగ్గర, కూతురు దగ్గర వాళ్ళ రక్షణనే పొందాలి. ఇట్లా ఐదు, ఈ యొక్క ఐదు మందిని కానీ రక్షించినట్లయితే ఆ సొసైటీ ఏమవుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జరాసంధుడు ఇక్కడ మరణించబడినాడు, అతను ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, చాలా దుర్గుణాలు ఉన్నాయి. అయితే అతను కూడా రెండు మంచి గుణం వచ్చి అతిథి సత్కారము, అది బ్రాహ్మణులకి సేవ అనేటువంటి దీంతో భగవంతుడి దగ్గరుండి అతని మరణాన్ని శాసించాడనమాట. కాబట్టి ఆ భగవంతుని దగ్గర ఉండి మరణించడం అనేది అతనికి ఉన్నతమైనటువంటి స్థితికి పవిత్రమవుతాడు, ప్యూరిఫై అయిపోతాడు, అతను ప్యూర్ అయిపోతాడు. కాబట్టి ఈ ప్రిన్సిపుల్ మనము ఈవెన్ ఈ యొక్క అందుకనే మన ఆచార్యులంతా కూడా కలియుగాన్ని ఖండం చేస్తూ ఉన్నారనమాట. మనం ఏం చేయాలంటే ఈ యొక్క కలియుగం ఉన్నటువంటి ఈ దుర్గుణాలకు మనం అలవాటు అయిపోకుండా, దుర్గుణాలు అంటే ఇవే, ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా, మనం ఎటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా, ఈ ఐదు జనాలు మనం ఇంతకుముందు వివరించినటువంటి వాళ్ళకి మనం ఎటువంటి అట్లా ప్రవర్తించడం అనమాట. కాబట్టి మనం భక్తులకి, తర్వాత గోవులకి మంచి గౌరవాన్ని ఇస్తూ వచ్చినట్లయితే మన ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందాం అనమాట. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న అడగచ్చు. ఆయన ప్రశ్న వచ్చి, ఖడ్గంతో చంపితే ఎందుకు స్వర్గలోకానికి వెళ్తారు? ఇక్కడ వీర స్వర్గము అంటారు దాన్ని, వీర స్వర్గము అంటారు. ఈ ఇంకా క్లియర్ గా వచ్చేదానికి నీకు, ఒకసారి ధర్మరాజుని ఒక ఋషి వచ్చాడు, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత, అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ పోయినారని చెప్పాడతారనమాట. ఇప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఎవరైతే శత్రువు వచ్చేటప్పుడు ఎదుర్కొనేటప్పుడు ఎటువంటి భయాన్ని లేకుండా తన ఆయుధంతో ఎదుర్కొంటూ, ఒక్కరవ్వు కూడా భయం లేకుండా, ఎంతో ధైర్యంతో ఎంతో శౌర్యంతో ఎదుర్కొని మరణించారో వాళ్ళు సూర్యమండలానికి వెళ్లారు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఎవరైతే శత్రువు వచ్చేటప్పుడు కొద్ది దిగులతో, భయంతో, కొద్దిగా అసహనంగా యుద్ధం చేస్తూ ఉంటాడు, కొద్ది భయం ఉంటుంది లోపల, అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఇంద్రలో కనిపోయినారు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఎవరైతే పారిపోయి శత్రువు తరుముతూ ఉంటే పారిపోతూ మరణించారో వాళ్ళు ఉత్తరకూర అనేటువంటి దశనికి, ఉత్తరకూరనేది ఇంకా తక్కువ అది స్వర్గం అనమాట. అట్లా ఈ ఖడ్గంతో కానీ మరణించినట్లయితే, ఖడ్గంతో చంపి ఒక ఆయుధంతో, లేదు ఇతని చేతిలో ఆయుధం ఉండి, లేదు శత్రువు ఖడ్గంతో చనిపోతే కనుక అది ఉన్నతమైనటువంటి లోకానికి, హైయెస్ట్ డెస్టినీకి వెళ్ళబడుతుంది అనమాట. ఇంకా దానికంటే మించి నా దగ్గర ఆన్సర్ లేదండి. ఓకే, అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ని బట్టి, వాళ్ళ యొక్క శౌర్యాన్ని బట్టి ఈ స్వర్గలోకాలు కూడా స్టేజెస్ ఉన్నాయి, అన్ని ఒకే సౌకర్యం కాదనమాట. కాబట్టి వాళ్ళు ఎంత ధైర్యంతో ఎటువంటి చలనం లేకుండా చల్లితే వాళ్ళు ఈవెన్ అప్ టు బ్రహ్మలోకం వరకు కూడా పోవచ్చు, యుద్ధం చేస్తూ యుద్ధంలో మరణించారు, బ్రహ్మలోకానికి వెళ్ళిన కూడా ఉన్నారన్నమాట. ఓకే, కందరాజు శ్రీమద్ భాగవతానికి, శిలా ప్రభుపాదానికి, గురుదేవికి, మిథాయి గౌర్ నమన్.